సాధన యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనం నేర్చుకున్నాం. రకరకాల కన్ఫ్యూజన్స్ నన్ను అడుగుతున్నారు చాలామంది. ఇదివరకు చెప్పినవి చేయాలా, ఇప్పుడు చెప్పినవి చేయాలా, ఏది ఎప్పుడు చేయాలి, అది చేయొచ్చా, ఇది చేయకూడదా, వీటన్నిటికీ జవాబు ఏమిటి అంటే అన్నీ చేయొచ్చు. కింద క్లాసుల్లో చదువుకున్నవి పెద్ద క్లాసుల్లో ఇంక్లూడ్ అయిపోతాయి. ఇదివరకు చేసినవి మీకు బాగా అలవాటు అయిపోయి దానిని మీరు ఇష్టం వచ్చినట్టు తిప్పుకోగలిగితే మళ్ళీ మళ్ళీ చేయక్కర్లే వాటిని. కానీ మీకు తిప్పుకోవటానికి నలగటానికి కావలసినంత టైం ఇవ్వకుండానే కొత్త కొత్త మార్చేస్తున్నాను నేను అన్నది కరెక్టే. కానీ ఆ మార్చడానికి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మనం అందరము కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. వీఆర్ రన్నింగ్ అగెనిస్ట్ టైం. 2000 నాటికి కరెక్ట్గా 5000 కిందట జగద్గురువు ఒక నిర్ణీతమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చాడు. మనం కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ అని 5 కార్యక్రమాలని చేసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఆ ఏప్రిల్ మంత్ వచ్చేసరికి, మార్చి 31 వచ్చేసరికల్లా ఏం చేస్తాం మనం? వీ విల్ రేస్ అగెనిస్ట్ టైం. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సాధ్యమైనంత వరకు దాన్ని ఏదో విధంగా రంగులు వేసేసి, పెయింటింగ్ వేసేసి, దాన్ని అందంగా అలంకరించేసి కావాలంటే తర్వాత ఆ లోపల చేయవలసినటువంటి కార్యక్రమాలు అవి పూర్తి చేసుకుంటాం మనం. కొంచెం అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఏమిటా పరిస్థితి అంటే, ప్రకృతి మన కోసం ఆగదు. మనిషికి ఒక అద్భుతమైనటువంటి పిచ్చి అలవాటు ఉంది, వాడి కోసం ప్రకృతి ఉంది అని. సూర్యుడు వాడి కోసం ఉదయించటం లే, 9 గ్రహాలు సూర్యుడు చుట్టూ మనిషి కోసం తిరగటం లేదు. ద్వాదశ రాశులు ప్రకృతిలో ఉన్నవి మనిషి కోసం లేవు. మనిషి నిజంగా చెప్పాలి అంటే ఓ పారసైట్, పరాన్న భక్తులు అంటాం కదా, ఇతరుల మీద ఇతరుల నెత్తుల్ని పీల్చుకుని జీవించేటటువంటి ఒక జాతి. ఎవరి నెత్తుల్ని మనం పీల్చుకు తింటున్నాం అంటే, పృథ్వీ యొక్క నెత్తుల్ని మనం పీల్చుకు తింటున్నాం. కొన్ని విశేష పరిస్థితులలో చంద్రమండలంలో ఉన్నటువంటి ఒక లైఫ్ ఆర్గానిజమ్స్, మనిషి అను నేను, ఒక జీవము కలిగినటువంటి కొన్ని ప్రాణులు, వాటి ఎవల్యూషనరీ డెవలప్మెంట్ పరిణామ క్రమంలో కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటానికి ఒక ఫీల్డ్ కావాల్సి వచ్చింది, ఒక క్షేత్రం కావాల్సి వచ్చింది. అదే మ్యాగజీన్ పంపించు. ఆ క్షేత్రం కావాల్సి వస్తే మాతృహృదయము గల పృథ్వీ, సరే నా శరీరాన్ని ఉపయోగించుకోండి అంది. జరిగింది అది పృథ్వీ యొక్క 84 లక్షల జీవకోటిలో మనం ఒకటి. పృథ్వీ మీద, పృథ్వీ లోపల, పృథ్వీ యొక్క బాహ్య వాతావరణంలో తమ తమ పరిణామ క్రమాలని, తమ తమ ఎవల్యూషనరీ ప్రాసెస్ని సాధిస్తున్నటువంటి అనేక జాతులలో, కరెక్ట్గా సంఖ్య చెప్పాలి అంటే 84 లక్షల జాతులలో మానవుడు ఒకడు. అంటే మానవుడు కాకుండా ఇంకా ఎన్ని క్లాసులు ఇక్కడ నడుస్తున్నాయంటే 83,99,999 జాతులు నడుస్తున్నాయి. మనకి పెద్ద అహంకారం, మనం చాలా గొప్పవాళ్ళం, మన కుండలిని సాధన చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ముందు అది మనకు అర్థమవుతే అసలు నేను ఎందుకు ఇంత తొందరపడుతున్నాను, మీరు కూడా అలా తొందర పడకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటో మీకు అర్థమవుతాయి. ఈ మహాపరిణామ క్రమంలో మానవ జాతికి ఒక బాధ్యతను అప్పగించి భూమి మీదకి దింపారు. వాటిని మనం గురువులు అంటాం, మాస్టర్స్ అంటాం, మనువులు అంటాం, రకరకాల మతాలలో రకరకాల పేర్లతో వాళ్ళని గుర్తిస్తాం మనం. దింపారు వాళ్ళు, 5 చోట్ల దింపారు వాళ్ళు. ఈ 5 చోట్ల దింపినటువంటి మానవులు పరస్పర అవగాహనతో మన శరీరంలో ఉన్నటువంటి 60 ట్రిలియన్ అంటే శంఖము అని అర్థం. శంఖము అంటే అదొక సంఖ్య, 1 పక్కన 18 సున్నాలు పెడితే ఎంత అంకె వస్తుందో దాన్ని 1 ట్రిలియన్ అంటాం. మన సంస్కృత సంఖ్యావళిలో దాన్ని శంఖము అంటాం. విష్ణు యొక్క చేతుల శంఖం యొక్క అర్థం అంటే 1,000,000 మందికి అతను పోషణ ఇవ్వగలడు అని, దట్ ఈస్ హిస్ ఎబిలిటీ. ఆ స్థితికి వెళ్ళిన వాడిని మనం విష్ణువు అంటాం. ఆ చేతిలో ఉన్నటువంటి శంఖానికి అర్థం అది. అంచేత మన శరీరంలోనే 60 ట్రిలియన్లు అంటే 60 శంఖాల ప్రాణశక్తి కలిగినటువంటి కణాలు ఉన్నాయి, సెల్స్ అంటూ ఉంటాం మనం వాటిని. అవన్నీ అద్భుతమైనటువంటి డిక్టటోరియల్ రిజిమ్లో ఏది కూడా తన పరిధిని దాటకుండా అద్భుతమైనటువంటి క్రమశిక్షణలో జీవిస్తున్నాయి. మానవులందరూ కూడా అలాంటి క్రమశిక్షణే పాటించగలగాలి, పాటించాలి. పురుష సూక్తం యొక్క ఉద్దేశం అది. సభూమిం విశ్వతో, భూమిని విశ్వాన్ని, విశ్వాన్ని అనే మాట పృథ్వీకే మనం వర్తిస్తాం. ఎందుకంటే మనం చాలా అహంకారం, పృథ్వీ తప్ప ఇంకేం లేదు ప్రపంచంలో, పృథ్వీ కాదు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తిప్పేసి ఆవరించి ఉండేటటువంటి ఆ అలౌకికమైనటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ మనం అలవాటు చేసుకోవటానికి భూమి మీద దిగి చివరికి న్యూక్లియర్ ఫ్యామిలీ గతికి దిగాం. అంటే కుటుంబంలోనే కలిసిమెలిసి జీవించలేకపోతున్నాం. అది కరెక్ట్ చేసుకోలేకపోతే ఈ 2000 సంవత్సరాల నాటికి మీకు మళ్ళీ అవకాశము 24 కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే లభిస్తుంది. అది తొందర. పరీక్ష రోజుల్లో పరీక్షకి పేరు అయ్యే వాళ్ళకి తొందర. బ్లాంక్ పేపర్ ఇచ్చేస్తానండి, క్రాస్ చేసేసి మార్చ్ సెప్టెంబర్ రాస్తా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ టెన్షన్ ఉండదు, హాయిగా తిరుగుతూనే ఉంటారు. కానీ మీరు ఇది అర్థం చేసుకుని ఉన్న ఈ 2 సంవత్సరాలలో ఆ ఋషులు మనకు అందజేసిన విజ్ఞానాన్ని మనము మన శరీరంలో ఎలాగా సాధించుకోగలము అన్నది ఎలిమెంటరీ నాలెడ్జ్ అయినా వస్తే అడ్మిషన్ వచ్చేస్తుంది. 70% అవక్కర్లే, 33% అయినా పాసే. అంటే విషయ పరిజ్ఞానంలో 33% వస్తే పాస్ అని. ఆ 33% పాస్ అనేది ఎలా వచ్చింది? 50% అంటే సెకండ్ క్లాస్ అని ఎందుకయింది? 66.6% ఫస్ట్ క్లాస్ ఎందుకయింది? వీటన్నిటికీ కూడా సంఖ్యాశాస్త్ర పరంగా మానవీయ జీవితానికి సంబంధించినటువంటి సూత్రాలు మనకి కుండలిని సాధనలో దొరుకుతాయి. ఇవంతా ఆఫ్ హ్యాండ్గా ఎవడో పెట్టినటువంటివి కాదు. వీటిని ఎప్పుడైతే మనం మర్చిపోయామో గ్రేడ్ సిస్టమ్ వచ్చింది. అది కూడా ఏబిసిడి అంటే ఏంటి, శాతాన్ని కాకుండా గ్రేడ్. వీడు ఈ కోవకు చెందినవాడు, వీడు ఆ కోవకు చెందినవాడు, ఈ కోవకు చెందినవాడు. అమెరికాలో అక్కడ కూడా మార్కులు వేరు, గ్రేడ్ సిస్టమ్స్ వస్తాయి. ఆ గ్రేడ్ సిస్టమ్నే మనము వర్ణాశ్రమ ధర్మాలు అన్నాం. వీడు ఈ వర్ణానికి చెందినవాడు, వాడు ఆ వర్ణానికి చెందినవాడు, ఈ వర్ణానికి చెందినవాడు, రకరకాలుగా. ఈ రకరకాలైనటువంటి భావాలు వ్యక్తిగతంగా నేను ఇంట్లో కూర్చుని చేసుకుంటాను అనేటటువంటి సాధకులకి ఏ మాత్రము ఇప్పుడు ఛాన్స్ లేదు. సామూహికంగా సాధన చేస్తున్నటువంటి సాధకులకి మాత్రమే ప్రస్తుతం ఛాన్స్ ఉంది. దానికి ఇన్ని రకాల ఆర్గనైజేషన్స్ ఏర్పడి ఎక్కడెక్కడ వీలవుతే అక్కడక్కడ ఒక సమూహంగా ఏర్పడి ఈ సాధనా పద్ధతుల్ని మనం చేసుకోగలగాలి అని. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతున్నాయంటే సాధనా పద్ధతులలోని మార్పు ఆర్గనైజేషన్స్లో కూడా మార్పు తీసుకొస్తుంది. ఆ భావాన్ని అర్థం చేసుకోండి, అది జరగకూడదు. మనం జాగ్రత్త పడాలి దానికి. దానికి మనం ముందడుగు వేయాలి. వాళ్ళు మారితే నేను మారుతాను కాదు, మనం మారుదాం. మనము ఈ విధంగా జీవిద్దాము, పరస్పర సహయోగంతో ఒకరినొకరిని అండర్స్టాండ్ చేసుకుని ఆ పరస్పర సహయోగము మనము మనంతట సాధించలేము. కానీ కుండలిని సాధకుడిలో సహజంగానే ఆ పరస్పర సమన్వయం వచ్చేస్తుంది. ఇంచేతంటే 5 ఇంద్రియాలను మనస్సుతో మనం ఎప్పుడైతే సమన్వయం చేస్తున్నామో ఆ సమన్వయం యొక్క అలవాటు నిత్య జీవితంలో కూడా వచ్చేస్తుంది. మనకి నిత్య జీవితంలో ఆ సమన్వయం సహజంగానే వస్తుంది కనుక మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు, ఆజ్ఞ నుంచి మూలాధారం వరకు మీరు వస్తే పరస్పర సమన్వయం అనేది మీకు వారం 10 రోజుల్లోనే బోధపడుతుంది. మీరు ఈ సాధనని కనుక రోజుకి ఒక 144 రౌండ్స్, 144 రౌండ్స్ అంటే అర్థమైంది కదా, మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారం, ఇది ఒక రౌండ్. ఇలాంటివే 144 చేయగలిగితే 12 అనమాట, 144 చేయగలిగితే ఓ వారం 10 రోజుల్లోనే మీకే ఆ తేడాలు తెలుస్తాయి. మీకు ఎలాగ సమన్వయం వస్తుందో, వ్యక్తుల మధ్య అవగాహన ఎలా పెరుగుతుందో. దీన్ని అర్థం చేసుకోవటానికి ఇవాళ క్లాసులో ప్రాక్టికల్ ఆస్పెక్ట్సే మనం మాట్లాడుకున్నాం. థియరీ ఆస్పెక్ట్స్ మీరు రకరకాల పుస్తకాలు చదువుకుని, ముఖ్యంగా ఈ పుస్తకం అద్భుతంగా ఉంది, ఇందాక చదివేశాను నేను, కావాల్సిన దాన్ని. కానీ నేను తీసుకెళ్తా, చాలా బాగుంది. ఇదే ఒక పుస్తకం ఇది. ఇందాక నేను చెప్తున్న సమన్వయం ఉంటుందని అలా రకరకాల వాళ్ళు రకరకాలుగా రాస్తారు. అన్నీ చదవాల్సిందే. ఒకే చోట మనకి అన్ని విషయాలు దొరుకుతాయంటే దొరకవు. కావాల్సింది తీసుకోవటమే, మనకి తెలుసులే అనుకుందని పక్కన పెట్టేద్దాం. సరే కళ్ళు మూసుకోండి. శ్వాసతో మనకి సంబంధం లేదు, శ్వాసను మర్చిపోండి. హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు. నా మాటలు వింటున్నప్పుడు మీరు గమనించుకోలేదు కదా, ఊపిరి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, అలాగే ఉండండి. శ్వాస జోలికి వెళ్ళకండి. మనస్సును మూలాధారం దగ్గర పెట్టుకోండి. మనస్సును మీ మూలాధారం దగ్గర వెన్నుపూస కింద భాగంలో. ఒకవేళ ఎవరికైనా మూలాధారం ఎక్కడుంది ఎలా ఉందో తెలియదు అంటే చేతులు ఎత్తండి, ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు చూపిస్తారు. తెలియకపోతే అడగండి, సంకోచపడకండి, అది చూడండి రామసుబే. తెలియని వాళ్ళకి చెప్పండి, ఏమీ సంకోచించకండి, ఇది ప్రాక్టికల్ క్లాస్ కదా. ఉత్తిన కూర్చుంటే ఏం లాభం? రాజు గారు మీరు ఉన్నారు, ముగ్గురు నలుగురు ఎవరికి వాళ్ళు వెళ్ళి చెప్పండి ఎక్కడున్న మూలాధారం చేత్తో ముట్టుకు చూపించండి. ఆడవాళ్ళకి ఎవరు అవగాహన వచ్చింది కదా, అందరికీ మనసుని అక్కడ పెట్టుకోండి ఆ స్థితిలో మూలాధారం. మనసును అక్కడే ఉంచండి, మనసును అక్కడే ఉంచుకుని నాలుగు దళాలను అక్కడ ఊహించుకోండి. స్పష్టంగా చూడటానికి ట్రై చేయండి. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఇలాగ నాలుగు దళాలు ఈ వెన్నుపూసలా కింద నుంచి పైకి వెళ్తుంది. మీరు భూమి మీద ఎలా కూర్చున్నారో అలాగ నాలుగు దళాలు ఇలా ఉన్నాయి. అర్థమవుతుంది కదా, మూలాధార కిందన ఫోర్ పెటల్స్ ప్యారలల్ టు ఎర్త్ పర్పెండిక్యులర్గా మన వెన్నుపూస ఉంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మిగతా దళాలన్నీ దీని సూపర్ ఇంపోజిషన్సే. నాలుగు దళాలు, ఆ నాలుగు దళాలు రెండు మన తొడలకి ప్యారలల్గా వెళ్తున్నాయి అనుకోండి. ఇది ఎలా ఉన్నాయో దీనికి ప్యారలల్గా వెనకాతలు ఊహించుకోండి. దాని మీద మనం కూర్చున్నామని మూలాధారము. ఆ భావం అర్థమైంది కదా. ఆ భావాలు అర్థమైపోతే ఇంటి దగ్గర మీరు ఇష్టం వచ్చినట్టు దీన్ని మధించవచ్చు. ఆ భావం మాత్రం చాలా స్పష్టంగా ఉంటే అది మూలాధారం కనుక భౌతిక జగత్తులో కూడా ఆ మూలాధారం రిఫ్లెక్ట్ అవుతుంది. తొడలు రెండు, కాళ్ళు రెండు, ఇవి మూలాధార చక్రం యొక్క నాలుగు దళాలకి ఎక్స్టర్నలైజేషన్, బాహ్య స్వరూపం. ఈ మూలాధార చక్రంలో మార్పులు తేగలిగేటటువంటి సాధకుడు ఎవడైనా ఉంటే, నేను సిద్ధాంతమే చెప్పగలుగుతున్నాను కానీ నిజంగా మీ మనస్సు అక్కడికి దూరి, మీ మూలాధారంలోకి దూరి, ఈ కాళ్ళు ఈ దీన్ని ఏమనాలి మోకాలు కింద భాగము ఈ తొడల భాగంలోకి మీరు వెళ్ళగలిగితే అసలు కుంటివాళ్ళు అనేవాళ్ళు ఉండే ఉండరు, పోలియో వ్యాధికి నివారణ వచ్చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి విజ్ఞానం ఇది. అంచతే పూర్వకాలం ఋషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ నీళ్ళు ఇచ్చేస్తే కానీ వీడు దూరగలగాలి. ఇప్పుడు నేను సిద్ధాంతం చెప్పగలుగుతున్నాను, ఈజీగా ఉంటే ఎంసీ స్క్వేర్డ్ అంటే ఆటమిక్ ఎనర్జీ వచ్చేస్తుంది అని ప్రతి కెమిస్ట్రీ లెక్చరర్ ఇంటర్మీడియట్లో చెప్తాడు. కానీ వాడు యాటమ్ బాంబ్ తయారు చేయమనండి, తయారు చేయలేడు. కానీ బేసిస్ అదే. అంచేత మీరు చాలా జాగ్రత్తగా ఇవాళ చెప్తున్న విషయాలను అర్థం చేసుకుంటే ఈ రెండేళ్లలో మీలో ఎంతమంది విశ్వామిత్రులు ఎంతమంది వశిష్ఠులు డెవలప్ అవుతారో మీ కృషి బట్టే. అది నేను చేసేదేం లేదు, గురుదేవులు చేసేదేం లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు మూలాధారము ఇలా రెండు దళాలు, ఇలా రెండు దళాలు, అర్థమైంది కదా. నాలుగు దళాలు మీరు ఊహించుకోవడానికి ఏమని చెప్తున్నాను నేను, ఇది రెండు దళాలు అనుకోండి, ఇది రెండు దళాలు అనుకోండి, కనుక రెండినట్టు మీరు దాని మీద కూర్చునున్నారు అనేటటువంటి భావన. అంచేత అన్ని దేవతా శక్తులు కూడా పద్మం మీద కూర్చున్నట్టు చూపిస్తాను. ఆర్టిస్టులకి ఈనాడు ఉన్నటువంటి వ్యక్తులకి ఆ పద్మములో ఎన్ని దళాలు వేయాలో తెలియదు. ఎన్ని దళాలు వేయాలి అంటే ఆ దేవతాశక్తి మీకు ఇక్కడ నిన్న అడిగారు కొంతమంది, ఇదిలా రెండు బొమ్మలు ఉన్నాయి కదా, ఆ దేవతాశక్తులకి ఈ దళంలో ఎన్ని దళాలు ఉన్నాయో అన్ని దళాలు పద్మం వేస్తూ ఉండాలి. అసలు ఆ కాన్సెప్ట్ తెలియక ఇష్టం వచ్చినట్టు ఇంకా అందంగా లేదనో ఇదిగా లేదనో, మనకి అక్కడ అందం కాదు ముఖ్యం. సైన్స్లో అందం గురించి మనం ఆలోచించాం, యూటిలిటీ ఫ్యాక్టర్ గురించి ఆలోచిస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు వ్యక్తిగతంగా సాధన చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, వాటన్నిటిని నోట్ చేసుకుంటూ ఉండండి, మీకే తెలుస్తుంది తర్వాత ఇవి ఎలా ఉపయోగపడుతుందో. అంచేత మూలాధారము నాలుగు దళాలు కదా. ఇప్పుడు ఆ నాలుగు దళాలని మనసులో ఎడంవైపు నుంచి ఇలా కుడివైపుకు తిప్పుకుందాం. మళ్ళీ కుడివైపు నుంచి ఇలా మనస్సుని ఎడంవైపు దళాన్ని తిప్పాం, మనస్సుని తిప్పుతాం. అంటే మనస్సు ఇక్కడుంది, ఒకసారి మనస్సు ఇక్కడుంది, మనస్సు ఇక్కడుంది, మనస్సు ఇక్కడుంది. శరీరం బయటికి తెచ్చేసుకోండి. దీనిలాగే మీరు ఆ మూలాధారం దగ్గర చిన్న బొమ్మ చూడకల్లే, మనంతా పెద్ద టీవీ స్క్రీన్స్ అనమాట, పెద్దగానే ఊహిద్దాం. అర్థమైంది కదా. కళ్ళు మూసుకోండి. ఎడం వైపు వెనకాతలు ఉన్నటువంటి దళం మీద మనస్సు పెట్టుకోండి. ముందుకు రండి దళం, అంటే ఎడం వైపు ఉన్నటువంటి ముందు దళం. మళ్ళీ ఆ దళం మీద మనస్సు పెట్టుకుని కుడివైపు ఉన్నటువంటి ముందు దళం. కుడివైపు ఉన్నటువంటి వెనకాతల దళం. అంటే ఇప్పుడు మన మనసు ఎక్కడుంది? కుడివైపు వెనకాతం ఉన్నటువంటి దళం మీద ఉంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వెళ్దాం. మళ్ళీ ఎడంవైపు కుడివైపు ఉన్న వెనకాతల దళం మీదే మనసు పెట్టుకోండి. కుడివైపు ఉన్న ముందటి దళము, ఎడంవైపు ఉన్నటువంటి ముందటి దళము, ఎడంవైపు ఉన్నటువంటి వెనకాతల దళము, కళ్ళు తెరవకండి. మళ్ళీ ఎడంవైపు నుంచి కుడివైపు వద్దాం. ఎడంవైపు ఉన్న వెనకాతల దళం మీద ఎడంవైపు ఉన్నటువంటి ముందు ఉన్న దళము, కుడివైపు ఉన్న ముందటి దళము, కుడివైపు ఉన్నటువంటి వెనకాతల దళము, ఒక్కసారి మెల్లిగా కడుగుతారండి. ప్రాసెస్ అర్థమైంది కదా? కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంది, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఏం చేయాలో ఎలా చేసుకోవాలో ఇచ్చి దళం మీకు అర్థమైపోతే ఇంకంతా దీని మల్టిప్లికేషనే, లొకేషన్ మారుతుంది. ఇక్కడ ఏం జరిగిందో మీరు ఆలోచించుకునే ముందు, మనం ఇది చేస్తున్నప్పుడు మీ ముక్కులో ఉన్నటువంటి పరిస్థితి, రెండుసార్లే చేసాం మనం, మన ముక్కులో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీరు గాలి పీల్చి చూడండి, ఎంత తేడా ఏమైనా వచ్చిందా లేదా మీరే చూసుకోండి. ముందు ఇది చూసుకోవాలి అని నేను చెప్పలేదు, అంచేది ఏదైనా మార్పు వచ్చిందో లేదో మనకి తెలియదు, సమానంగా వచ్చి ఉంటుంది. కానీ ఈసారి మళ్ళీ చేద్దాం, ఈసారి శ్వాసను మీరు గమనిద్దాం, మార్పు ఎలా వస్తుందో శ్వాసలో. మీరు ముక్కు దగ్గర వేలు పెట్టుకుని వదిలితే మీ శ్వాస ఎడంవైపు నుంచైనా ఎక్కువ వస్తూ ఉండొచ్చు, కుడివైపు నుంచైనా ఎక్కువ వస్తూ ఉండొచ్చు. చాలామందికి ఇప్పుడు రెండు వైపు నుంచి సమానంగానే ఉండి ఉంటుంది. ఇచ్చంటే ఈ మూలాధార చక్రం స్టార్టింగే సుషుమ్నను ఓపెన్ చేస్తుంది. చాలామందికి సుషుమ్న ఓపెన్ అయిపోయే స్థితిలోనే ఉన్నారు, కనుక ఒకసారి చేసేసరికి ఓపెన్ అయిపోతుంది. అందుకు ఇది చేసేది. కానీ ఆ థిరిటీ మళ్ళీ తర్వాత చూద్దాం, ఈసారి మళ్ళీ చేద్దాం. ఈసారి నాలుగు రౌండ్స్ చేద్దాం. అంటే నాలుగు రౌండ్స్ అంటే అర్థమైంది కదా, మనం ఎడమ వైపు నుంచి మొదలెట్టి కుడివైపుకి వస్తాం, కుడివైపు నుంచి మొదలెట్టి ఎడమ వైపుకి వస్తాం ఒకటి, అలాగే నాలుగు సార్లు చేస్తాం. ఇంకా ఎడమ వైపు ముందు వైపు అని నేను చెప్పక్కర్లేదు కదా, మీకు తెలిసిపోతుంది కదా దళాలు. ఎడమ వైపు దళం నుంచి మొదలెడతాం, ముందు మళ్ళా కుడివైపు, మళ్ళీ కుడివైపు వెనక్కి, మళ్ళీ ఇక్కడ 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 ఇక్కడ. క్లియర్గా ఉంది కదా, రైట్? ఇంకా కళ్ళు తెరవం మనం, నాలుగు రౌండ్స్ అయ్యాక కళ్ళు తెరుస్తాం. ఆ ఓంకారము నాతో పాటే కలిపి చేద్దాం, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కౌంట్ చేయాలి కనుక. స్టార్ట్. Oh. మొదలెట్టిన ముందు మొదలెట్టిన తర్వాత కొంచెం తేడా అర్థమవుతుంది మీకు. మీ మానసిక స్థితిలో కానీ, బ్రెయిన్లో కానీ, శరీరంలో కానీ. ఇది మూలాధార చక్రం యొక్క బేసిస్, ఆధారం. ఇది మనం ఏ సాధన మొదలెట్టాలన్నా మొదటి ఇలా వచ్చి వెనక్కి తిరిగేటప్పుడే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఉంటుంది, కానీ తర్వాత మీరు కంప్లీట్ ఏకాగ్రత వచ్చేసి ఉంటుంది అసలు. అంతా మర్చిపోయి ఉంటారు, ఏకాగ్రత రావటం లేదు మాస్టారు అని చాలామంది అంటారు. వచ్చిందిగా, మూలాధార చక్రంలో ఉంది ఆ ఏకాగ్రతకి టెక్నిక్ ఇది. అంటే ఎప్పుడైనా మీకు ఏకాగ్రత కుదరటం లేదు అనుకుంటే చేసుకుంటే చాలు, ఆ కావాల్సిన సబ్జెక్ట్ మీద కానీ దాని మీద కానీ మీకు సహజంగానే ఏకాగ్రత వస్తుంది. కానీ ఇక్కడ ఈ మూలాధార చక్రాన్ని బేసిస్గా చేసుకుని మీరు నేర్చుకున్నది ఏంటి అంటే, నాలుగు దళాలు. ఏ దళం మీద కావాలంటే ఆ దళం మీద మీరు మనస్సు పెట్టగలరు. కానీ దళాన్ని ఐడెంటిఫై చేయాలి కదా మనం. నాలుగు దళాల మీద ఓంకారం చేసాం మనం. మరి నాలుగు దళాల మీద ఓంకారం చేస్తే ఏమని చెప్పుకోవాల్సి వస్తుంది? ఎడంవైపు ఉన్నటువంటి వెనకాతలున్న దళము, ఎడంవైపు ఉన్నటువంటి ముందు ఉన్న దళము, కుడివైపు ఉన్నటువంటి ముందున్న దళము, ఎడంవైపు ఉన్నటువంటి కుడివైపు ఉన్నటువంటి వెనకాతలున్న దళము అని చెప్పుకోవాల్సి వస్తుంది, అడ్జెక్టివ్స్. అలాంటి అవసరము లేకుండా ప్రకృతే దాన్ని ఐడెంటిఫై చేసింది. మనం చేసినటువంటి సౌండ్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఈసారి, మళ్ళా చాలా జాగ్రత్తగా. మీరు మనస్సులో ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఏమీ లేకుండా నేను చెప్పింది మాత్రమే చేయండి. ఇప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వటానికి నేను చెప్పింది మాత్రమే అర్థం చేసుకుని చేయండి. మీరు ముందే ఏదో ఊహించేసుకుని దాని గురించి మీరేం పట్టించుకోకండి. ముందు అది జాగ్రత్త. నేను చెప్పింది ఏంటి అంటే, ఎడంవైపు ఉన్నటువంటి వెనకాతల దళము, ఎడంవైపు ఉన్నటువంటి ముందున్న దళము, కుడివైపు ఉన్నటువంటి ముందున్న దళము, కుడివైపు ఉన్నటువంటి వెనకాతలున్న దళం మీద ఓంకారాలు చేసాం మనం. ఇప్పుడు మళ్ళీ అదే చేద్దాం. కానీ అది చేస్తున్నప్పుడు మీరు ఓమని అంటూ ఉంటే అక్కడ నుంచి కూడా ఒక సౌండ్ వస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా గమనించండి, తొందరపడకండి. ఎక్స్పెరిమెంట్ ఇది, ఎక్స్పెరిమెంట్ లాగే చేయండి. అర్థమైందా? మీరు ఓం అంటున్నారు ఓకే, కానీ ఓమని గట్టిగా అనకుండా మన మనసులో ఓం అనుకోండి. మీకు అక్కడి నుంచి ఒక సౌండ్ వస్తుంది, దళం మీద నుంచి, ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతలు ఉన్న దళం నుంచి కూడా ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటో మీరు ట్రై చేయండి వినటానికి. మీరు ఊహించండి ఏ సౌండ్ వస్తుందో. రైట్, వి డూ ఇట్. అంతే చేస్తాం. మిగతా మూడు దళాల గురించి మనం పట్టించుకోవటం లేదు. ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతలు ఉన్న దళం మీద ఓం అనేటటువంటి మనం శబ్దము ఉత్పాదన చేస్తూ, ఆ శబ్దోత్పాదనతో పాటు అక్కడ నుంచి కూడా సమ్ సౌండ్ విల్ బి కమింగ్. ఆ సౌండ్ పట్టుకోండి. చెప్పింది అర్థమైంది కదా ఏం చేయను అందరికీ? వి డూ ఇట్. ఆ దళం మీదే, ఎడంవైపు ఉన్నటువంటి వెనకాతల దళం మీదే మనసు పెట్టుకుని మళ్ళీ చేసుకోండి. అక్కడ సౌండ్ మళ్ళీ మీకు వినిపించేంత వరకు ఎన్నిసార్లు చేసినా పర్వాలే. వినిపించింది అనిపించిన వాళ్ళు కళ్ళు తెరిచి ఊరుకోండి. ఓం అనుకుంటూ ఓంని వినకండి. ఎడంవైపు వెనకాతలున్న దళం మీద నుంచి వచ్చే సౌండ్ వింటానికి ట్రై చేయండి. చాలా సూక్ష్మంగా వినిపిస్తుంది. ఏకాగ్ర చిత్తంతో ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ చేయండి. వినిపించింది అనిపిస్తే కళ్ళు తెరిచేయండి. ఓకే, ఇంకా దాన్ని మనసులో ఉంచుకోండి ఆ సౌండ్ అని. మీరు చిన్న క్లూ ఇద్దాం మనం. పేజ్ నెంబర్ 14, 14వ పేజీ ఈ పుస్తకంలో. మూలాధారే వారిజ పత్రే, మూలాధారంలో ఉన్నటువంటి నాలుగు దళాలలో ఎన్నున్నాయి? సా చతుష్కే నాలుగు దళాలు ఉన్నాయి. వం షం షం సం వర్ణ విశాలై సువిశాలై, ఈ నాలుగు సౌండ్స్ ఉన్నాయి. వం షం షం సం, ఈ ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతలు ఉన్నటువంటి దళాలలో ఈ నాలుగు సౌండ్స్లు ఏదో ఒకటి. మెడికల్ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఛాయిస్ మీరు టిక్ పెట్టాలి, ఏ సౌండ్ వినిపిస్తుందో. కొంచెం ఇప్పుడు నాలుగు సౌండ్స్ మీకు అర్థమయ్యాయి కదా, వం షం షం సం. ఈ నాలుగు సౌండ్స్లో ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతలు ఉన్న దళం మీద ఏ సౌండ్ ఆవిర్భవిస్తుంది? మీరు ఏమి ఉచ్చారణ చేయకండి, కళ్ళు మూసుకుని మీ మనస్సుని ఆ దళం మీద పెట్టుకోండి. మీరు ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేయకండి, యూ డోంట్ క్రియేట్ ఎనీ సౌండ్. చూడండి ఏమవుతుందో, అక్కడి నుంచి వస్తున్నటువంటి నాదాన్ని సౌండ్ కానీ పట్టుకోగలమేమో చూడండి. చాలా సూక్ష్మంగా ఉంటుందని మన అదృష్టం బాగుండి మన పేషెంట్స్ని టెస్ట్ చేయడానికి తగిన వాతావరణంలో ఉన్నాం. ఇక్కడ పట్టుకోగలిగితే ఇంకెక్కడైనా పట్టుకోగలరు మీరు, ఏకాంతంలో కాకుండా లారీ చప్పుళ్ళలో వాటిలో కూడా ఆ సౌండ్ని పట్టుకోగలిగితే ఇంకేమన్నా ఎక్కడైనా పట్టుకోగలుగుతారు. ఏదైనా రీసెర్చ్కి కరెక్ట్ ప్లేస్. మీరు ఏమీ అనుకోకండి, ఆ నాలుగు సౌండ్స్లో ఏదో ఒకటి వస్తుంది. అక్కడ ఏమొస్తుందో చూడండి, వినిపించింది అనిపిస్తే కళ్ళు తెరిచేయండి. ఋగ్వేదంలో 163-164 సూక్తం సుపర్ణ సూక్తము ఉంది. ఆ సుపర్ణ సూక్తంలో 52 మంత్రాలు ఉన్నాయి. అందులో ఒక మంత్రం చెప్తుంది, అది అనంతమైనటువంటి పరమ వ్యోమములో ఈ అక్షరాలన్నీ నిబిడీకృతమై ఉన్నాయి, దీన్ని తెలుసుకోకుండా వేద మంత్రాలు చదివితే దాన్ని ఉపయోగించుకోలేరు మీరు. అది తెలుసుకోకుండా మీకు వేద మంత్రాలు ఏమీ ఫలితం ఇవ్వటం లేదు అని అనుకుంటే కిం విచార్ కరిష్యసి, ఆ మంత్రం ఏమి చేయగలదు అంటాడు ఆ ఋషి. దీన్ని అనాహత నాదము అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. మన శరీరంలో సహజంగా ఈ నాదాలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనం అంత ప్రౌడ్గా ఎందుకు మనం గర్వంగా చెప్పుకుంటాం అంటే వీటిని పట్టుకోవటం ఎంత కష్టమో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మీరు ఏకాగ్ర చిత్తంతో ఒకే దళం మీద అలాగే వింటూ ఉంటే తప్ప దాన్ని పట్టుకోలేరు మీరు. దాన్ని పట్టుకుని సాధించారు ఋషులు. మనం అదేమీ ఆ కష్టపడకుండా వాళ్ళు చెప్పేశారు అక్కడ ఏ సౌండ్ వస్తుందో. ఏ సౌండ్ వస్తుందో చెప్పేస్తే రెండు లాభాలు. ఒకటి, ఆ దళాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, పేర్లు పెట్టి పిలిచినట్టే.
ఎడం వైపు ఉన్న వెనకాతలు ఉన్న దళం, ఎడం వైపు ఉన్న ముందు దళము అనకుండా ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతల దళంతో వచ్చేటటువంటి శబ్దాన్ని షకారంతో చెప్తాం. శివుడులో షా రాస్తామే ఆ సౌండ్ షమ్ అనే సౌండ్ వస్తుంది అక్కడి నుంచి. దాన్ని మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసేయమన్నారు వాళ్ళు. మీ యొక్క మనస్సును కూడా ఆ సౌండ్తోనే కలిపి మీరు సూపర్ ఇంపోజ్ చేస్తే మీకు సహజంగానే అది ఆవిర్భవిస్తుంది. అది అంచేత ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలలో అవి ఉన్నాయి. కొంచెం రివర్స్ అవుతాయి, ఇక్కడ ప్రింట్ కదా, కుడి ఎడమ, అంతకంటే ఇంకేం లేదు. కరెక్షన్ కరెక్షన్స్ ఏం కాదు. మీరు ఎదురుకుండా కూర్చున్నప్పుడు నాకు ఎలా కనిపిస్తుందో అలా వేస్తాం బొమ్మ. అంచేత ఈ షమ్ అనే అక్షరము ఇటువైపు ఉంది ఇక్కడ రివర్స్లో. ఇప్పుడు మీరు మిగతా బొమ్మలన్నీ ఐడెంటిఫై చేయగలరు కదా. షమ్ అనే అక్షరము ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతలు ఉన్న దళము, మరి కుడివైపు ఉన్నటువంటి ముందు దళంలో ఏ శబ్దం ఉండి ఉంటుంది? సమ్. వెనకాతలు ఉన్నటువంటి కుడివైపు ఉన్న వెనకాతల దళంలో షమ్ కదా. ఇవి నాలుగు దళాలు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ నాలుగు దళాలలోంచి ప్రవహించేటటువంటి ప్రాణవాయువులు మీ కాళ్ళకి కావలసినటువంటి శక్తిని ఇస్తాయి. ఆ ప్రాణవాయువుకి మనం ఏం పేరు పెట్టుకుంటామో అది తర్వాత చూద్దాం. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ నాలుగు శబ్దాలు శం వం సం షం చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తాను, షం ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతలది, ఇది పుస్తకంలో రాసే ఉంది. ఒకవేళ సాంస్క్రిట్ లెటర్స్ మీకు అర్థం కాకపోతే కరెక్ట్గా రాసుకోండి, డౌట్ తప్పు మాత్రం రాసుకోండి, లేకపోతే తర్వాత చెప్తాను నేను, తప్పు రాసేసుకోకండి. షం వం ఎడం వైపు ఉన్నటువంటి ముందుది, దాని తర్వాత సమ్ షం అంతే రివర్స్ చేసుకో. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టుకుంటే సరే ఇలా ఇలా ఇది ఇలా పెట్టుకోలేము. కుడి ఎడమ అవుతుంది అనుకోండి అంతే,
రివర్స్ మిర్రర్ అయింది.
దేవదాస్ పాట గుర్తు చేసుకుంటే సరే మిర్రర్ ఇమేజ్ లాగా అవుతుంది. వమ్ము ఇటువైపు వస్తుంది, వమ్ము కుడివైపు ఫ్రంట్కి వస్తుంది. చూసుకోండి జాగ్రత్తగా, ఒకటి మీరు కరెక్ట్గా ఫిక్స్ చేసేసుకుంటే అన్నీ ఫిక్స్ అయిపోతాయి. వమ్ విఏఎం వమ్, దాని మీద కూర్చున్నట్టేనా ఊహించుకోవచ్చు. అప్పుడు రాదమ్మా, రాదు, ఇది వెనకాతలు వెళ్ళాలి కదా. ఒక రాసిస్తేనే బెటర్. మనం చాక్ పీస్ ఉందా, ఒక చాక్ పీస్ రాసిస్తా ఉండండి. ఇది ఒక చిన్న చాక్ పీస్, చాక్ పీస్ అక్కర్లే, ఒక్కసారి వేసేస్తే అర్థం అయిపోతుంది.
వైట్ పేపర్ పెన్ ఉంటే సరిపోదు, వైట్ పేపర్ కనీసం ఆర్కే ఉండక్కడే ఉండలే
వినండి. ఒక్క నిమిషం, ఎడమ వైపు ముందు ఉన్న శబ్దాన్ని గుర్తించండి. ముందు వం, ఎడమ వైపు ముందు ఉన్న శబ్దము వం, అప్పుడు కుడివైపు ముందు ఉన్న శబ్దము సమ్, కుడివైపు వెనకాతలు ఉన్నటువంటి శబ్దము షమ్, షా పాని కట్ చేస్తాను షమ్, ఎడం వైపు వెనకాతలు ఉన్నటువంటి శబ్దము షమ్, శంకరుడు అనే దాంట్లో ఉండేటటువంటి షమ్. క్లియర్గా ఉంది కదా. అంచేత షమ్ అనేటటువంటి దళము అంటే ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతల దళము, వం కుడి ఎడం వైపు ఉన్నటువంటి ముందున్న దళము, సమ్ అది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి చాలా స్పష్టంగా. తమాష ఏంటంటే, మీరు వాక్కు ఉచ్చారణ చేస్తున్నప్పుడు అవి కనుక కదలటం మొదలెడితే మీరు నోటితో ఏదంటే అది జరుగుతుంది. అంతకంటే ఇంకేం లే. ఋషులకి ఆ వాక్శక్తి రావటం జన్మించేయుడు పరీక్షత్తు. పరీక్షత్తు యొక్క మనవడు జన్మించేయుడు సర్పయాగం చేస్తాడు. కానీ పరీక్షత్తు సర్పయాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, పరీక్షత్తు శౌనక మహర్షి మీద చనిపోయినటువంటి ఒక పాముని వేస్తాడు. ఆ చనిపోయినటువంటి పాము వేయటమే కలిప్రవేశము అని. పాము శ్వాసకి చాలా దగ్గర సంబంధం ఉంది. పాములన్నింటినీ కూడా వాయుపక్షకులం అంటాం మనం. ఎంత ఫ్యాక్టో అని మనకు తెలీదు. అంచేత ఆ పాము ఎప్పుడైతే చనిపోయినటువంటి పాము అంటే వాక్శక్తి ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతుందో కలియుగం అంటాం. మనం మన వాక్కి మన శాపనార్థాలకి ఏం విలువ లేదు. కానీ కలిప్రవేశం కానీ ఒక వారం ముందు రోజుల వరకు కూడా శౌనక మహర్షి కొడుకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఆడుకుంటున్నాడు నది ఒడ్డున. ఆ పిల్లవాడికి ఎవరో చెప్పారు, నీ తండ్రి మెడలో చనిపోయిన పామును ఒకళ్ళు వేసేశారు అని. వీడి కోపం వస్తుంది. ఎవడో వాడు, వాడెవడో కూడా తెలియదు వీడికి, ఎవడైతే నా తండ్రి మెడలో చనిపోయినటువంటి పామును వేశాడు వాడు ఇవాటి నుంచి సమానంగా 7వ రోజు పాము కాటుతో తక్షకుడు కాటుతో మరణిస్తాడు అన్నాడు. ఇంకా ఎవరు ఆపలేకపోయారు దాన్ని. నోబడీ కెన్ స్టాప్ ఇట్. అందువల్ల ఈ శబ్దాల గురించి, ఈ కుండలిని జాగరణ గురించి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అహింస ఎవరికి మనం బాధ కలిగించకుండా ఉండేటటువంటి మానసిక స్థితి వస్తే తప్ప ఏమవుతుంది, మీకు కాస్త కోపం వచ్చిందనుకోండి, ఈ సాధనలు మీరు బాగా చేసి ఆ వైబ్రేషన్స్ మీరు లాగగలిగితే మీరు నోట్లోంచి ఏమంటే అది అవుతుంది. అది అవుతే మాస్టర్ ఈ క్షణం నుంచి మానేస్తాం. అమ్మో మాకంత భయం, మీకు ఎందుకు భయం అక్కర్లేదు, నేను ఖచ్చితంగా ఎన్ని రకాల గందరగోళాలు చేయాలో సాధనలో అన్ని గందరగోళాలు చేశాను నేను. మీకు సాధన విధానం అర్థమవుతుంది, ఆ వైబ్రేషన్స్ అర్థమవుతాయి తప్ప ఆ వైబ్రేషన్స్ సహస్రారంలో ఎక్కడ లింక్అప్ అవ్వాలో మీకు చెప్పను. చెప్పను అంటే మీకు ఒక అపోహ వస్తుంది, నాకు తెలిసినేమో నాకు తెలియదు. ఆ లింక్ వాళ్ళు పెట్టాల్సిందే, గురువులు పెట్టాల్సిందే. ఆ లింక్ అక్కడ ఫైనల్ కనెక్షన్ ఇవ్వనంత వరకు కనెక్షను. ఇక్కడ మీరు ఎంత గందరగోళమైనా పడండి, ఏమీ పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు అన్నది ఏమి జరగదు. ఆ లింక్ వాళ్ళు పెడతారు, మనం పెట్టరాగా. అంచేతంటే అంత డేంజరస్ ఇది, అందుకనే ఆపేవాడు పూర్వకాలంలో. కానీ అసలు ఆ లింకే లేనప్పుడు ఇంకా మీకు డేంజర్ ఏముంది, అసలు ఏం డేంజర్ ఉండరు. కానీ మీరు ఇది బాగా నలక్కొట్టేసుకుని ఉంటే, ఇప్పుడు సింపుల్గా ఎడంవైపు వెనకాతల, ఎడంవైపు ముందు, కుడివైపు ముందు, కుడివైపు వెనక అన్న దాంట్లోనే 4 అక్షరాలకి మనం నానా కన్ఫ్యూజన్ అయ్యాం. ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా మన దళాలలో ఉన్నటువంటి ప్రతి దళాన్ని డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే, అంటే ఇప్పుడు సమ్ అన్నాం అనుకోండి, ఎక్కడుందన్నమాట దళం, కుడివైపు ముందా ఎడంవైపు ముందా, కుడివైపు ముందు. బొమ్మ అంటే ఎడంవైపు, షమ్ ఎడంవైపు వెనక దళ, షమ్ కుడివైపు వెనక. 4 దళాలు అర్థమైపోతున్నాయి కదా చాలా స్పష్టంగా. ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే కాలికి సంబంధించినటువంటి ఏ వ్యాధులు మీకు రావు అంతవరకు గ్యారంటీ. నెగటివ్ ఎఫెక్ట్స్ రావు, పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో ఏంటంటే, ఇప్పుడు వాక్శక్తి ఇదైపోయి నేను అలా అనిస్తే అలా జరిగిపోతుందా, జరగదు. ఒకవేళ జరిగితే దాన్ని విశుద్ధమైనటువంటి కాకతాళీయ న్యాయం అనుకోండి తప్ప మన కుండలిని సాధన ప్రభావం మాత్రం కాదు. కానీ కాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు, సయాటిక అది అంటాం కదా, పోలియో అది ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఎడంవైపు పోలియోగా కుడివైపు పోలియో ఉంది కదా, మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయండి. వాళ్ళ చేత సౌండ్స్ చేయండి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి తప్ప దీని మీద ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్గా ఇంకా ఏమీ మనము చెప్పలేము మనం. కానీ మనం అందరం కలిసి ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోగలిగితే అనేక రకాలైనటువంటి అవకతవకల నుంచి రక్షింపబడతాం. షమ్ 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 అంటాం వల్ల ఏం అవదు, కానీ షమ్ అంటాం వల్ల ఎడంవైపు వెనకాతలు ఉన్నటువంటి పాస్టీరియర్ యాంటీరియర్ అని చెప్తూ ఉంటాం మెడికల్ టెర్మినాలజీలో, ఫ్రంట్ భాగము, ఫ్రాంటల్ లోబ్స్, బ్యాక్వర్డ్ లోబ్స్. అలాగా మన కాలిని కనుక క్రాస్ సెక్షన్ కలిగే నిలువున కోస్తే ముందున్న భాగము, వెనకాతలు ఉన్న భాగము, అర్థమవుతుంది కదా. ఆ భాగాలకి ఈ సౌండ్స్ వర్క్ చేస్తాయి. మీరు చూసుకోండి ఎలా చేస్తుందో సయాటికకి, దానికి ఏవి పనిచేస్తాయో. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవటానికి ముఖ్యంగా డాక్టర్స్కి ఇంకా లాభం. ఇచ్చంటే నేను చెప్పాను, ఇంకాస్త ఈజీగా అర్థమవుతుంది ఆ లొకేషన్ వాళ్ళకి, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మూలాధారాన్ని ఒక రౌండ్ చేస్తాం. అంటే ఏంటి, శబ్దముతో మనం ఓం అని అంటాం. ఓం అంటున్నప్పుడు వెనకాతల ఎడం వైపు ఉన్నటువంటి వెనకాతల నుంచి ఏ సౌండ్ రావాలి మనకి, షమ్ అనే సౌండ్ రావాలి. అది ఉచ్చారణ చెయ్యం మనం. ఓం అని అంటాం, అక్కడ నుంచి షమ్ అని వస్తుందో లేదో చూడండి. ఆ రెండింటిని మెర్జ్ చేయండి. అర్థమైనా ఏం కోరాను నేను, మన మనస్సు ఎడం వైపు ఉన్నటువంటి ఎడం వైపు ఉన్న దళం మీదే ఉంటుంది. అక్కడ నుంచి ఏ సౌండ్ వస్తుంది, నిరంతరం వస్తుంది. అది ఇప్పుడు కూడా అక్కడ నుంచి అదే సౌండ్ వస్తుంది. హమ్మింగ్ సౌండ్ వస్తుంది రేడియో ఆన్ చేస్తే. ఆ సౌండ్ బట్టి మనం చెప్పగలుగుతాం రేడియో ఆన్లో ఉందో లేదో. అలాగా ఇవంతా న్యాచురల్ సౌండ్స్, అక్కడ నుంచి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఐడియా, విమానం వెళ్తూ ఉంటే వచ్చేది ఈ గాలి చప్పుడు అవుతున్నట్టు. అలాగా ఓమని మీరు అనండి, మృదువుగా మార్దవంగా. అక్కడ నుంచి షమ్ అనే సౌండ్ వింటానే ట్రై చేయండి, ట్రై చేయండి. మళ్ళీ ముందు భాగం ఏ సౌండ్ రావాలి, వమ్ అనే సౌండ్ రావాలి. ఓంకారంతో వమ్ కలపండి. అంటే వమ్ మీరు ఉచ్చారణ చేయరు, అది నేచురల్గా రావాలి. మీరు ఓం అనండి, ఓ